మీకు నా మీద కోపం వచ్చినా నేనేం అనుకోను, నాకేం భయమూ లేదు, ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్పాను, మీకు నచ్చితే తప్పట్లు కొట్టచ్చు. అంటే నా ధర్మానికి మీరు కూడా వెనకాతలు ఉన్నారని సంతోషం కలిగింది. ఇప్పుడు కొంతమంది 10 మంది ధర్మాన్ని వెంట ఉంటే మేము ఇంకొంచెం ధైర్యంగా చేయగలుగుతాం ఏ కార్యక్రమాలైనా. అందువల్ల ఎందుకు చెబుతానంటే, ఈవిడ మొత్తం మీద ఇంట్లోంచి బయటకు వచ్చింది, మంచి శుభశకునం అయ్యింది, బయలుదేరి కిందకి దిగడం మొదలెట్టింది. ఈలోపు నారదుడు ఆ ఆశ్రమంలోంచి, శ్రీనివాస నేను వరాహస్వామి దర్శనానికి వెడుతున్నాను, ఆ తర్వాత కళ్యాణ సమయానికి వస్తాను అని నారదుడు కూడా వరాహస్వామి దర్శనానికి బయలుదేరాడు. వరాహస్వామి వారి పాదాల మీద పడి, తండ్రి వరాహస్వామి, మళ్ళీ ఒక శుభకార్యం జరగబోతున్నది, బ్రహ్మానందం కలగబోతున్నది, శ్రీహరి శ్రీనివాసుడిగా నీమూర్తిగా ఇక్కడికి వచ్చాడే, ఆయనకి పద్మావతికి పెళ్ళి అయ్యేలా నువ్వు దీవించు అనగానే, ఆయన మహానుభావుడు, ఆయన లీలలు ఆయనకే తెలియాలి, పద్మావతి కళ్యాణం నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను అని వరాహస్వామి వారు దీవించారు. సరిగ్గా ఆ సమయంలో శ్రీనివాసుడు ఏం చేశాడు, నా పెళ్ళికి మళ్ళీ ఆటంకం లేకుండా ఉండాలనుకుని, పెళ్ళికి తన పెళ్ళిని తానే జరుపుకోవాలనుకుని, తటక్కున శ్రీనివాసుడు కాస్త ఒక ఎరుకలసాని వేషం వేసుకున్నాడు. ఎరుక చెబుధానమ్మ ఎరుక అని చక్కగా వేషం వేసుకుని చక్క పూర్వం వచ్చేవారు చూసారా, అలాగా దంతంపు సొమ్ములు తగుబండి గురిగింజ దండలొప్పుగమ్మెడ నిండ మెరయ్య నేరజోద్భవు నేడు నెలల బాలుని చేసి ఆదరించుచు ప్రక్కనంట గట్టి. ఒళ్ళంతా దంతాలతో గాజులు దంతపు గొలుసులు వేసుకున్నట్ట ఓ స్త్రీగా మారిపోయాడు. మోహిని అవతారం ఎత్తినవాడైనా ఆయనకి ఇప్పుడు ఎరకలసానిగా ఆడవేషం వేయడం పెద్ద లెక్క, చక్కగా ఆడదాని వేషం వేసుకుని ముక్కుకు నెత్తి పెట్టుకున్నాడు, దంతపు గాజులు దంతపు గొలుసులు వేసుకున్నాడు, ఏదో విచిత్రమైన నారచీర కట్టుకున్నాడు, గురివెంద పూసలు చెవులకు పెట్టుకున్నాడు, గురివెంద పూసల దండలు వేసుకున్నాడు, నడువు నిండా రకరకాల పూలదండలు వేసుకున్నాడు. బ్రహ్మదేవుణ్ణి పిలిచి, బ్రహ్మదేవ నా పిల్లవాడు వైపో అని 7 నెలల పిల్లాడిని చేసి చంకలో గొడ్డ, ఈ గొడ్డలో పిల్లాడిని వేసుకున్నారట. ఓ మంచి చీరని గొడ్డ కింద, ఉయ్యాల గొడ్డ కింద కట్టేసుకున్నాడు ఆయన. ఆ గొడ్డలో బ్రహ్మదేవుణ్ణి 7 నెలల బాలుని చేశాడు. బ్రహ్మగారు శ్రీనివాసుడు చంకలో వెళ్ళాడుతున్నాడు. శ్రీనివాసుడు అమ్మాయినా అయ్యైనా ఆయనే, ఆయన చంకలో ఉన్న గొడ్డలో పడి ఆయన మధ్య మధ్యలో పాలు ఇస్తూ ఉంటే తాగుతున్నాడంటే శ్రీనివాసుడు పారేవాడు ఎంత బాగుంటుందో. ఆ పాలు తాగే అవకాశం ఎప్పుడు వస్తుందని అనిపిస్తున్నాడు ఒక్కోసారి. అలా పాలు తాగుతూ మధ్య మధ్యలో వేళ్ళుకున్న ఉంగరాలతోటి బ్రహ్మగారు జుట్టు నిమురుతూ బుజ్జిబాలుడికి ఓ చేతిలో బెత్తం పట్టుకుని ముసుగు నెత్తి మీద వేసుకుని, మరో పక్కన ఈ చంకలో బుట్ట, ఈ సంఖలోనేమో గొడ్డ వెళ్ళాడుతుంటే పిల్లాడు, ఇటు పట్టి ఇటు బుట్ట, ఇవి పెట్టుకుని బెత్తం పుచ్చుకొని రకరకాల విచిత్రమైన పోగులు ధరించి నారాయణపురానికి, ఈ అమ్మగారు వకుళమాలిక ధరణీదేవి దగ్గరికి వెళ్ళే లోపే వెళ్ళిపోయాడు ఈయన. ఈవిడ దిగి వెళ్ళాలి కష్టపడి, ఈయనకేముంది ఇక్కడ మాయమే అక్కడ చేరాడు. ఈవిడ ముసలావుడు కనుక మెల్లి మెల్లిగా నడిచి వెళ్ళాలి. దిగడానికి చాలా టైం పడుతుందండి, 4 అవర్స్ పడుతుంది, తక్కువేం కదా. అందులో ఆవిడ పెద్దవాడు కనుక 5-6 గంటలు పట్టచ్చు. పురంలోకి కూడా వెళ్ళాలి, పైకి కొండ దిగడమే కాదుగా, నడుచుకుంటూ ఎక్కడో అంతఃపురానికి వెళ్ళాలి. ఈలోపు ఈయన చిటుక్కుని మాయమయ్యాడు. మాయమై కిందకి దిగ్గానే సరిగ్గా సమయానికి నారదుడు వచ్చాడు అక్కడికి దిగి, వరాహస్వామికి దండం పెట్టి ఆయన కిందకి దిగి ధరణీదేవి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఈ ఎరుకల, ఏమయ్యో నారదయ్య ఎరుకు చెబుతానో ఎరుక సా ఇలా అనగానే, చెబుతావమ్మా చెబుతావు తల్లి, నిన్ను చూస్తూ ఉంటే బాగా జోస్యం చెప్పేటట్టున్నావు, ఏది నాకు చెప్పని చేయి దాచాడు. నీదంతా తిరుగుడు జాతకం, నిలకడలేదు, ఎక్కడా ఒక్క నిమిషం కూర్చోలేవు, ఇక్కడ పురాణానికి కూర్చుని బయట కుర్చీలో చేరతావు, కుర్చీలో మళ్ళీ ఇక్కడ వస్తావు, నిమిషం నిలకడ ఉండదు వచ్చి నీకు. అన్నిటికీ మించి, ఏమయ్యో నీ బతుక్కి ఆ రేఖ లేదు అంది. ఏమిటా రేఖ? పెళ్ళి రేఖ. చాలు తల్లి చాలు, ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒకటి వెలగబెడుతున్నారు, నాకు పెళ్లి రేఖ లేదన్నావు, అదే నాకు ఆనందం. ఆ సరే కానీ శ్రీనివాస, నా జాతకం సరే, ఈ వేషం ఏమిటన్నాడు ఆయన. నారద ఏం చేయమంటావు, నా పెళ్ళికి నేను ఇన్ని వేషాలు వేయాల్సి వస్తుంది. పెళ్ళి అంటే మాట్లా, ఎన్ని వేషాలు వేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి? ఈ ప్రేమలు ఉన్నవాళ్ళకి బాగా తెలుస్తుందిలేండి, ఈ ప్రేమలో పండివాడు ఎన్ని వేషాలు వేస్తారో తెలియదు, కోతి వేషాలు కూడా వెయ్యాలి. నేను కూడా అంతేనాయన అనగానే, శ్రీనివాస నీ చిద్విలాసాలు నీకు తప్ప ఎవరికి తెలియదు, ఓరి బాబు ఏమి మాయ ఏమి మాయ, పైన ఉంటావు కింద ఉంటావు, కాసేపు మొగాడంటావు కాసేపు ఆడంటావు. అవును, ఈ పిల్లాడెవడు మధ్య మధ్యలో గొక్క పెట్టి ఏడుస్తూ నీ చనుబాలు తగ్గుతున్నాడు, ఈయనెవరన్నాడు అనగానే ఆ చిన్నపిల్లాడు ఇలా తలకెత్తి, నారదా నన్ను మర్చిపోయావా, నేను రా నీ తండ్రిని రా అన్నట్ట. అయ్యో తండ్రి, చివరికి నువ్వు బాలుడు అయిపోయావు, పాలు తాగుతున్నావా అనగానే, పాలు మామూలు పాలు ఎంత రుచిగా ఉన్నాయో, ఈ చండు పాలు తగ్గడానికి నారదాను కూడా చట్టి పిల్లవాడు అవ్వకూడదంటే చాలులే నీకో పోటీ, మళ్ళీ ఈ పక్కన నేనెందుకు, నేను వెళ్ళిపోతాను అని ఆయన వెళ్ళిపోయాడు. నారదుడిని కూడా అలా ఆడించాడు శ్రీనివాసుడు. అంటే అంతటి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా బుద్ధిబాలుడైపోయాడు. ఆయన పాలు తాగుతూ మధ్య మధ్యలో తలక ఎత్తివట్ట, అన్నీ తెలుసున్న పిల్లల్లో నటించాలి తప్పదుగా వారి శ్రీనివాసుని దగ్గర. ఇప్పుడు ఈ శ్రీనివాసుల వారు అంతఃపుర ప్రాంగణం దగ్గరకు వచ్చి ఎరుకు చెబుతానమ్మ, సోది చెబుతాను, సోది 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 అనగానే ఈ అంతఃపురం వాళ్ళు, ఎవరో సోదేవుడు వచ్చిందమ్మా, నువ్వేమో పద్మావతికేమో పెళ్లి చేయనంటున్నావు, ఆవిడ ముసుగుపెట్టుకు ఏడుస్తోంది, అసలు ఈ పద్మావతి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం, పిలిపిద్దాం అనగానే భర్తని పిలిచి, ఏమండో ఎవరో సోదేవుడు వచ్చిందిట, సోది లోపలికి పంపించండి అనగానే భర్త గారు కూడా అంగీకరించారు. ఇప్పుడు ఆకాశరాజు గారు ధరణీదేవి కూర్చున్నారు. ఇంతలో సోది చెప్పి ఎరుకలవిడ లోపలికి వచ్చింది. రాగానే, రాజోయ్, ఆకాశం అంత మనస్సు నీది, నీ పెళ్ళాంది కూడా మంచి వరస్సే కానీ లోపల కొంచెం సంకోచం ఎక్కువ, డబ్బు పెచ్చ ఎక్కువ, మాట్లాడితే డబ్బు ఉంటుంది. ఈ డబ్బు పెచ్చ ఉంటుందండి కొంతమందికి, ఆకాశరాజు గారికి లేదు డబ్బు పెచ్చ, కానీ ఈవిడ కొంచెం పెచ్చ ఎక్కువ అనగానే, ఏమేమో ఎక్కువ మాట్లాడుతున్నావుంటే, ఎక్కువ మాట్లాడడం కాదు నాకు తెలియదేటమ్మా, నీ మనసులో ఎంతసేపు బంగారం వెండి, బంగారం వెండి అంతే కదా, బంగారం లాంటి కూతురు మనసు నీకెందుకు, కాబోయే అల్లుడు కోట్లుండాలని, వాడికి కోటీశ్వరుడు అయ్యి ఉండాలని, ఈ పెచ్చుంది కదా అనగానే ఆకాశరాజు పక్కపక్కనవి, రాణి ఈ ఎరకలు దెవత్తో కానీ నిన్ను బాగా స్టడీ చేసింది అన్నాడు ఆయన. ఆవిడ మూతి తిప్పుకుంది, పాపం నిజంగా ధరణీదేవికి ఎందుకో కానీ పుట్టుక దగ్గర నుంచి డబ్బు పెచ్చ, ఆహరి డబ్బు పెచ్చ లేకుండా ఎందుకుంటుందండి, ఎవరైనా సరే 4,000 పెళ్ళడానికి మందులు ఇప్పిస్తున్నాను బాబోయ్, 4,000 అంటున్నావా లేదా మనం కూడా అని చేత, అంతో ఎంతో ఈ డబ్బు డబ్బు ఖర్చు అవుతుంది అనేసరికి సృష్టిలో ఎవరికైనా ఉంటుంది, కొంచెం ఆవిడకి ఎక్కువ ఉందన్నమాట. ఆ తర్వాత దగ్గరకు వచ్చి చాలా చక్కని సోచ చెప్పిందండి ఆవిడ. ఆవిడ ఏమే, నా మనస్సులో ఉన్న మాటలు తర్వాత చెబుదు కానీ, ఇంతకీ నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఆ కూతురి భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, మా ఆయన భవిష్యత్తు ఏమిటి అనగానే చాట నిండా బియ్యం పోయించు, అప్పుడు ఆ బియ్యం పోసాక ఏం చెయ్యాలో చెబుతాను అనగానే ఆవిడ చాట ఓ చాట నిండా మంచి ముత్యాలు తెప్పించింది, బియ్యం ఏమిటి ముత్యాలే ఇస్తానంది, ఆ ముత్యాలు తీసుకుని దాని మీద ధరణీదేవి చెయ్యి పుచ్చుకుని 3 కిలికించింది, ఓంకారం చుట్టించింది, శ్రీకారం చుట్టించింది, ఆ తర్వాత తన చేతి బెత్తం పట్టుకోమంది, ఆ బెత్తం ఆవిడ పట్టుకోగా ఆ బెత్తం పుచ్చుకుని ఓపడం మొదలెట్టింది, ఈవిడ చేతిలో బెత్తం ఆవిడ చేతిలోకి ఇచ్చి ఈవిడ ఈ చివర పుచ్చుకుంటే ధరణీదేవి ఆ చివర పుచ్చుకుందిట, నేను చెయ్యెత్తినప్పుడల్లా నువ్వు ఎత్తుతూ ఉండాలి, ఆ బెత్తం గట్టిగా పట్టుకుని లాక్కోవడం కాదు సుమా అనగానే అలాగే అందిట ఆవిడ. ఆ తర్వాత ఏం చేసింది, విఘ్నేశ్వర వీరభద్ర మలయాళ భగవతి మధుర మీనాక్షి కంచికామాక్షి సురాభాండేశ్వర, ఈ విధంగా అన్ని పేర్లు కూడా వరసగా చదివి, వాకియ్యరే నాకు వాకియ్యరే నాకు వాక్యవ్వండి అన్నది, దిక్కులు చూడక సతి నా దిక్కే ఇప్పుడు చూడు దేవరతోడే నిక్కము చెప్పెద నీకని మక్కువ ఆయరుకలమ్మ మరి ఇట్లనియన్, ఇంక దిక్కులు చూడకు నాకేసే సూటిగా చూడు, దేవుడి మీద ఒట్టు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను, లేనిది లేనట్టుగా చెబుతాను, లేనిది ఉన్నట్టుగా మారుస్తాను, ఉన్నది లేనట్టుగా మారుస్తాను, ఏదో ఒకటి మార్చవే బాబు ఉన్నది చెప్పింది ఆవిడ. అదే సోదంటే, సోదంటే ఏంటంటే అసలు దానికంటే ఎక్కువ చెబుతారు, అసలు కాదు ఎంతను పెచ్చబాగుడు అంతను. కంగారడక తల్లో, నీకు ఈ తొందరపాటు వల్లే నీ కూతురికి తిండెట్టక 3 నుంచి మాడుస్తున్నావు కదా, ఓసిని దుంప తెగ 3 నుంచి నా కూతురు అన్నం తింటలేదని నీకు ఎలా తెలుసు అంటే, నాకు ఇంకా చాలా తెలుసు, మీ ఆయన సంగతి తెలుసు, మీ ఆయన మరిది గారి సంగతి తెలుసు, నీ సంగతి బాగా తెలుసు, 3 క్రితం నీ పట్టు చీర ఒకటి పోగొట్టుకున్నావు గుర్తుందా, నిజమే బాత్రూంలో స్నానం చేస్తుంటే ఒక చీర పోయిందిట, అంటే ముందు ఎన్ని ఇవన్నీ చెప్పాలన్నమాట, చెబితే అవుతుంది గురి కుదురుతుంది, అందుకని ఆ చీర ఎక్కడుందో తెలుసా, ఎక్కడుందే ఆ చీర నాకు ప్రాణం, ఆ చీర పెళ్లిలో మా అమ్మ పెట్టింది, ఆ చీర పోయిందని పనివాళ్ళని తెగతిట్టానంటే ఆ చీర ఎక్కడికి పోలేదు, నువ్వు స్నానం చేసిన తర్వాత దాన్ని బయట పారేసావు తొందరలో, బకెట్లో పెట్టిన బట్టలతో పాటు బయటకెడితే ఆవు కొమ్ములతో పైకెత్తింది, ఆ ఆవు పేడ దాని మీద వేసింది, పేడతో పాటు దాన్ని గంపలో వేశారు, ఆ గంపలో వెతికితే పేడతో పాటు ఓలమ్మో నీ చీర కనబడుతుంది అనగానే ఈవిడ పరిగెత్తికెళ్ళి చూడండి రాంది, పేడ గంపలో కనపడగానే అమ్మో నువ్వు చాలా గొప్పదానివే చెప్పవే అందిట. అంటే ఒక నిదర్శనం చూపించింది అక్కడికి. ఈవిడ పట్టు చీర పోయింది, ఈ చీర ఏమో బకెట్లో స్నానం అయ్యాక చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాత్రూంలో వేళ్ళాడుతున్న వాటిని ఓ బకెట్లో వేసి బయట పెడతారు. అలా బయట పెట్టిందిట పొరపాటున ఈ బకెట్ ఏం చేశారు, ఈ గోపాలకులు గోశాలలో పెట్టారు. గోవు దాన్ని కొమ్ములతోటి పైకెత్తింది, ఆ తర్వాత కింద పారేసింది, దాని మీద ఇవన్నీ పేడేసాయి. ఈ పేడతో అంతా గుడ్డ పాత గుడ్డ అయిపోయింది. ఇప్పుడు ఆ చీర మళ్ళీ దొరికింది. మరి ఎరకలావడంటే మాటలేంటి, జ్యోతిష్యం శ్రీనివాసుడు చెప్పాలి చెబితే, అంతేగాని ఎవడు పడితే వాడు చెబితే ఎలాగా. ఇప్పుడు చెబుతున్నా విను, అవ్వో ఎవ్వ నీవు తలంచిన తలంపు మేలవుతాదంట, దేవతలు పలుకుతుండారు దేవుళ్ళు పలుకుతుండారు, తలంచిన తలంపు ఏమంటివా చెప్పేదని వినవే తల్లి. ఆడబిడ్డంటే కడుపు చూపుదు, తోడబుట్టంటే భుజంబు చూపుదు, తోడుబుట్టు గడగలేదు, ఆడబడుచంటే ఎడమ భుజంబు చూపుదు. అంటే ఆడబడుచుల మీద ఎక్కువ ప్రేమ లేదని అర్థం. సహజంగా ఎవళ్ళైనా అంతే, ఎన్ని చెప్పినా ఆడబొడుచు అనేసరికి ఒళ్ళు మండుతుంది. అంటే ఈ ఆడబొడుచుకి వదిలి గారికి ఎందుకు తేడా వస్తుందో తెలియదు, అంటే మీలాంటి జ్ఞానులకి రాకపోవచ్చు కానీ సహజంగా అంతో ఎంతో. తోబుట్టు అంటేనేమో కుడి భుజం చూపిస్తుందిట, సోదరులకు ఎక్కువ పెడతారు. అదే ఆడబిడ్డ అనేసరికి మాత్రం, నీ కడుపులోంచి పుట్టిన బిడ్డ అనేసరికి మాత్రం ఎంతో ఆనందం చూపిస్తావు, కూతుర్ని ప్రేమిస్తావు, పుట్టింటి వారిని ప్రేమిస్తావు కాస్తో కోస్తో. ఇంకా నీ భర్త వైపు వాళ్ళంటే కొంచెం తెక్కెక్కువ వస్తూ ఉంటుంది. అందుకనే వేమన గారు అద్భుతమైన పద్యం చెప్పారు. వేమన గారి కవిత్వం చాలా బాగుంటుంది. ఆలివంకవారలు ఆత్మబంధువులైరి, పెళ్ళవగానే ఇంక పెళ్ళం వేపవాళ్ళు ఎంత బంధువులు, మా మావయ్య మా అత్తయ్య. ఈ పొలాలు కూడా అక్కడే కొంటారు వెళ్ళి, చూడండి మీరు స్థలాలు అక్కడే కొంటారు, ఇక్కడ ఇక్కడ కొనరు, తండ్రికి తెలిసిపోతుంది ఇదైతే. అందుకని ఆలివంకవారలు ఆత్మబంధువులైరి. పెళ్ళి అవడంతో ఎవరు ఏంటో తెలియదు కానీ ఇక పెళ్ళం ఆ పార్టీలో చేరతారట. నేను అల్లెస్మా వేమన గారు చెప్పారు, మళ్ళీ ఆ మీద పడకండి. తల్లి వంకవారు తగినవారు, ఇక తల్లి వైపు సహజంగా తల్లి వైపు ఎక్కువ ఉంటుందిలేండి. అందుకని మేనమావల ఇంటికి వెళ్ళడం అక్కడే తిరగడం అంతా ఉంటుంది. అందుకని తల్లి వంకవారు తగినవారు, తండ్రి వంకవారు దాయాది పగవారు. ఇంకా తండ్రి వంక వాళ్ళు ఉన్నారే ఆ బాబయ్యలు పెద్దనాన్నలు వాళ్ళ పిల్లలు దాయాదులండి, వాళ్ళు పగవాళ్ళండి, మా మీద కోర్టులో వేస్తున్నారండి. నిజంగా వాళ్ళు అలాగే వేస్తారు, మరి అదేమిటో తెలియదు కానీ అని ఎంత బాగా రాశాడు ఆ రోజుల్లో. అదే చెప్పింది ఇక్కడ, ఇదిగో నల్లవాడు ఒకడున్నాడు, వాడంత గొప్పవాడు మరొకడు లేడు, వాడే నిన్నగాక మొన్న వేటకొచ్చాడు, ఆ వేటకొచ్చిన వాడిని నీ కూతురు చూసింది, ఆహా నల్లనయ్య ఈ ఎర్రావిండు చూచింది, నీ కూతురు ఎర్రగా ఉంటుంది సుమా, ఈ ఎర్రమ్మాయికి ఆ నల్లాయనకి పెళ్లి చెయ్యవే తల్లి అనగానే, ఓ ఎర్రు కథ నీ మాటలు మాయగదోచినవి మనుజమ్మ అనిలులను నల్లని వాడొకడు చేపట్టునే అందివిడ. ఇప్పటిదాకా నీ దగ్గర మహిముంది, చీర ఎక్కడుందో చెప్పావు, అరే పొగిడిందా, ఇప్పుడు ఇలా అనగానే ఉంటుంది తెలుసా, ఏమో నీ దగ్గర మాయలు ఎక్కువ ఉన్నాయి, నిన్నెవరో పంపించారు నాకు అర్థమైపోతుంది, కొంపలు ముంచడానికి వచ్చేవేవు నువ్వు, లేకపోతే బంగారం లాంటి రాజుగారి కూతుర్ని వాడెవడో వచ్చి వేటగాడు పెళ్లి చేసుకుంటాడా, ఆశ్రమవాసి చేసుకుంటాడా, లేదు లేదు ఇవ్వను అనగానే అది పక్కపక్కనవి, ఇందాక నుంచి చూస్తున్నాను మాట్లాడితే నా కూతురు రాజుగారి కూతురు, నా కూతుర్ని రాజుగారికి ఇస్తాను, నా కూతురికి డబ్బున్న వాడిని ఇస్తానంటావు, నీ కూతురు అంటావు, నువ్వేమన్నా కడుపున కన్నావా మోసి కన్నావా, పొలం దున్నుతూ ఉంటే పుట్టిన కూతురే కదా అనగానే ఆకాశరాజు పక్కపక్కనవి, చూసావా ఈ ఎరుకది సామాన్యమా, ఈ భూమి దున్నుతున్నప్పుడు కూతురు పుట్టిందనే రహస్యం రాజుగారు మాట వరసొక్కడ పౌరులకి తెలియకుండా చూశాడు. అది భార్యాభర్తలకిద్దరికీ తెలుసు, ఏకాంతంగా ఒకరిద్దరికీ తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. అందరూ నిజంగా ధరణీదేవి సొంత కూతురు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎరుకలు తలానగానే ఆయన ఏమన్నాడు, నిజాలు దాగుతాయా, సత్యం ఎంతకాలం దాస్తాం, నువ్వు దాచావు కానీ ఎరుకలు అది చెప్పిందా లేదా అనగానే నా కూతురు కాదా అని తెల్లబోయింది, ఒక్కసారి అలా దిగిపోయిందిట ధరణీదేవి. అవునమ్మా, భూగర్భం నుంచి పద్మం నుంచి పుట్టిన కూతురు ఎవరు అనుకుంటున్నావు, అసలు రహస్యం చెబుతున్నాను విను, చాలా కాలం క్రితం జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం. శ్రీమన్నారాయణుడు భూలోకంలో కలిమాయ పెరిగిపోయి కలిపురుషుడికి మారు రూపంగా రావణుడని పేరు కలిగిన ఒక రాక్షసుడు దశకంఠుడు భూలోకాన్ని ఆక్రమించుకుని ఉక్కు మిగిలాడు. వాడి రక్కసిమొక వాడికి తోడయ్యింది. ఆ కాలంలో దశకంఠుడు పంక్తిరథుడు భయంకరమైనటువంటి ఘోర యుద్ధాలు చేశారు. అందులో పంక్తిరథుడు అంటే దశరథుడు అన్నమాట. దశరథుడు రావణునికి భయపడి తన పరాక్రమాన్ని బయట ఎక్కువ కాలం ప్రదర్శించలేకపోయాడు. రావణాసురుడి రంభాది అప్సరసలను కూడా నాశనం చేశాడు. ఆ రావణాసురుడి బాధ భరించలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. ఆయన దశరథుడికి తనయంత తాను రాముడనే పేరుతో ఆవిర్భవించాడు. మహాలక్ష్మి సీతగా ఈ పద్మావతిలాగే అయోనిజిగా ఆవిర్భవించింది, జనకుడి కూతురయ్యింది, వారిద్దరికి వివాహమయ్యింది. అరణ్యవాసం చేస్తూ ఉండగా గోదావరి తీరంలో రావణుడు సీతను అపహరించాడు. అప్పుడు ఆ సీతాదేవిని రావణుడు అశోకవనంలో ఉంచాడు. రామచంద్ర ప్రభు రావణవధ చేశాక సీతని అగ్నిప్రవేశం చేయించాడు. అగ్నిలో నుంచి సీత బయటకు వచ్చింది. కానీ వచ్చేటప్పుడు ఏం చేశాడు అగ్నిహోత్రుడు, ఇద్దరు సీతలు బయటికి తీసుకొచ్చాడు. అది ఇందులో మాత్రమే ఉంటుంది, వెంకటాచల మహాత్మ్యంలో, రామాయణంలో ఉంటుంది. ఎందుకంటే రామాయణం కొంతవరకే చెబుతుంది, మిగతా కథలన్నీ పురాణాలు తక్కినవి చెబుతాయి. ఒకేసారి ఇద్దరు సీతలు రాగానే రాముడు తెల్లబోయి ఇందులో ఎవరు నా సీత అన్నాడు. అప్పుడు అసలు సీత బయటకు వచ్చి, నేనే మీ అసలు సీతని, ఈ రావణుడు నన్ను అపహరించి ఇక్కడ పెట్టగానే అగ్నిహోత్రుడు వచ్చి నన్ను దాచేసి నా స్థానంలో వేదవతి అని పేరు కలిగిన నా లక్ష్మీకళని ఇక్కడ పెట్టాడు. పూర్వం ధర్మధ్వజుడని ఒక మహారాజు ఉండేవాడు. ఆ ధర్మధ్వజ మహారాజు లక్ష్మీదేవిని చాలా కాలం ఉపాసన చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయనకి మెచ్చుకుని, నీకేం కావాలో కోరుకోమంటే, నువ్వు నా కూతురిగా పుట్టాలి, నేను నిన్ను శ్రీ మహావిష్ణువుకిచ్చి పెళ్లి చేసి నా జీవితం చరితార్థం చేసుకోవాలి అని కోరాడు ఆ ధర్మధ్వజుడు. వెంటనే లక్ష్మీదేవి ఆయన కూతురిగా పుట్టింది. ఆ కూతురు పెద్దయ్యాక ఆవిడికి పద్మావతి అని పేరు పెట్టి స్వయంవరం చాటించాడు ఆయన. ఆ స్వయంవరానికి ఎక్కడెక్కడ మహారాజులు వచ్చారు. ఆ స్వయంవరానికి రావణాసురుడికి ఆహ్వానం అందలేదు. దాంతో నారదుడు వెళ్ళి, ఓ రావణ, ధర్మధ్వజ మహారాజు గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తన కూతురికి స్వయంవరం చాటాడు, ఆ స్వయంవరానికి నిన్ను పిలవలేదా అనగానే రావణాసురుడు ఆగ్రహోదగ్రుడై స్వయంవరానికి వెళ్ళి రాజులందరినీ చితక్కొట్టి పారేసి ధర్మధ్వజ మహారాజు గారిని గదతో నెత్తిమీద కొట్టి చంపి ఈ లక్ష్మీదేవిని పద్మావతిని పెళ్లి చేసుకోబోయాడు. వెంటనే ఆవిడ ఆయన కళ్ళ ముందే కుడికాలు బొట్నవేలు నేల మీద రాసుకుని అందులో నుంచి అగ్గిని సృష్టించి ఆ అగ్నిలో కాలి పిడికెడు బూడిదైపోయింది. అలా బూడిదైపోతే అయిపోతే ఏమంది ఆవిడ, మూర్ఖుడా, నేను ఆదిమాతని, నువ్వు నా జుట్టు పట్టుకున్నావు, నన్ను బలాత్కరించబోయావు, దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు, నేను అయోనిజనై జన్మిస్తాను, నా అంశతో పుట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను, నీ లంకానగరంలో అడుగు పెడతాను, నీవు పెట్టే బాధలు అనుభవిస్తాను, నిన్ను నాశనం చేసేదాకా ఈ జుట్టు నేను ముడివెయ్యను అని శపథం చేసింది. అలా ధర్మధ్వజ మహారాజు గారికి కూతురుగా పుట్టిన లక్ష్మి పద్మావతి అని పేరు కలిగిన పుణ్యాత్మురాలు తన శరీరాన్ని భస్మం చేసుకుంది. రావణుడు మూర్ఖుడు గనక బంగారం లాంటి శరీరాన్ని బూడిద చేసుకున్నావే, అదే నా భార్యవైతే ఎంత సుఖపడేదానివి అనుకుంటూ పోయాడు. అలా పోయినవాడు భూమండలం అంతా తిరగడం మొదలుపెట్టాడు పుష్పక విమానంలో. ఆ సమయంలో ఈ మాయమైన స్త్రీ కాస్త ఋషులు దండకారణ్యంలో యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండంలో నుంచి ఆవిర్భవించింది. ఋషులు దండకారణ్యంలో అఖండ దీక్షతో యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీ సూక్తం చదివారట వాళ్ళందరూ కూడా. శ్రీ సూక్తం ఉచ్చై స్వరంతో చదివారన్నమాట. అందులో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ ఉండగా ఆ యజ్ఞగుండంలో నుంచి శ్రీ సూక్త సమయంలో మళ్ళీ ఈ సుందరీమణి, ఈ లక్ష్మీదేవి పద్మావతి పుట్టుకొచ్చింది. దేవతలు తెల్లబోయారు, ఋషులు తెల్లబోయారు, భృగువు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మైత్రేయుడు, మార్కండేయుడు వంటి ఋషులంతా ఎవరీమే ఎవరీమే అంటూ ఉండగా వెంటనే ఆకాశవాణి అన్నది, ఈవిడ సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి అంశ, మీరు వేదములు చదువుతూ ఉంటే పుట్టింది కనుక వేదవతి అన్నారు. ఆ విధంగా ధర్మధ్వజరాజు కూతురు భస్మమై మళ్ళీ వేదగుండం నుంచి వేదములు చదువుతూ ఉండగా, అది కూడా శ్రీ సూక్తం చదువుతూ ఉండగా పుట్టి వేదవతి అయ్యింది. ఆ వేదవతి వశిష్ఠాశ్రమం పక్కన కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే మళ్ళీ ఆకాశ మార్గంలో వెడుతున్నటువంటి దుష్టుడు రావణుడు ఆవిడ్ని చూచి, అక్కడ ధర్మధ్వజరాజు గారి ఆశ్రమంలో ఆ రాజ్యంలో భస్మై ఇక్కడికి వచ్చావా, ఏ రూపంలో ఉన్నా పట్టుకుంటా అని మళ్ళీ ఆవిడ జుట్టు పుచ్చుకున్నాడు. ఆవిడ అదృశ్యురాలైపోయింది. అదృశ్యురాలైపోయిన ఆ వేదవతి అగ్నిహోత్రుడిలో దాక్కుంది. అగ్నిహోత్రుడు సీతాదేవిని తనలో పెట్టుకుని ఈ వేదవతిని తీసుకెళ్ళి చాలా కాలం పాటు అశోకవనంలో ఉంచాడు. సంవత్సర కాలం అశోకవనంలో రావణుడి బాధ అనుభవించింది ఈ వేదవతే. ఆవిడ అన్నట్టుగా, నీ బాధలు అనుభవిస్తాను, నీ నగరంలో ఉంటాను, నేను ఇక్కడ ఉండడం వల్ల శ్రీ మహావిష్ణు వస్తాడు, నిన్ను నాశనం చేస్తాడని చెప్పిందే అది నిజమయ్యింది. రామచంద్ర, నువ్వు ఆది విష్ణువి, ఈ సీత సంపూర్ణ లక్ష్మి, ఆ లక్ష్మిలో 16వ కళ ఈ వేదవతి. ఈ వేదవతి కూడా నీ భార్యే, ఈమెను స్వీకరించు అంటే. అప్పుడు సీతాదేవి కూడా, ఏమండి ఈవిడిని స్వీకరించడం నాకు చాలా ఇష్టం, ఈమె లేకపోతే రావణుడి దగ్గర అసలు అవమానాలు నేను పడవలసి వచ్చేది, కాబట్టి మీరు స్వీకరించండి అంది. అప్పుడు రాముడు ఏమన్నాడు, ఈ అవతారంలో నేను ధర్మమూర్తిని, మర్యాదా పురుషోత్తముణ్ణి, అన్నిటికీ మించి ఏకపత్ని వ్రతుణ్ణి, ఒక్క భార్య తప్ప రెండో భార్య నాకు ఉండదు, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని, ఇది నా నియమం. కృష్ణావతారంలో పరమాత్మగా వస్తాను, అప్పుడు నాకు ఈ జీవాత్మలంతా భార్యలే, ఇబ్బంది లేదు, కాబట్టి కృష్ణావతారంలో స్వీకరిస్తాను అనగానే, కృష్ణావతారంలో కూడా వద్దండి అంది ఆవిడ. అయితే ఇప్పుడు స్వీకరించండి, లేకపోతే కృష్ణావతారంలో మాత్రం స్వీకరించడానికి వీల్లేదు అందటి వేదవతి. అప్పుడు ఆయన బాగా ఆలోచించాడు, ఇటు రామావతారంలో ఏకపత్ని వ్రతుణ్ణి, కృష్ణావతారంలో 10 మందిలో ఒక్కళ్ళుగా ఉండడం నీకు ఇష్టం లేదంటున్నావు. అది ఆవిడ కోరిక. అసలు కోరిక ఏంటంటే, కృష్ణావతారంలో చాలా భార్యలు ఉంటారు, గుంపులో గోవింద అవుతాను నేను, నాకు అలా ఇష్టం లేదు, నీ పక్కన ఉండాలి, పూజ్యార్హత పొందాలి, యుగాంతం వరకు ప్రజలు నన్ను సేవించాలి, అది నా కోరిక అనగానే బాగా ఆలోచించి, అయితే ఓ పని చేద్దాం, యుగాంతం వరకు ప్రళయం వచ్చే వరకు ప్రజలు నిన్ను పూజించాలన్నా, గుంపులో గోవిందలా కాకుండా నువ్వు నాకు ప్రధాన భార్యగా ఉండాలన్నా, దానికి ఒక కొత్త అవతారం సృష్టించుకుంటాను, కృష్ణావతారం అయ్యాక వకుళమాలికగా యశోద పుడుతుంది, నేను శ్రీనివాసుడిగా వస్తాను, కావాలని నా మీద అలిగి లక్ష్మీదేవి కరవీరపురం చేరుతుంది, అప్పుడు ఈ వేదవతి పద్మావతిగా భూగర్భం నుంచి అయోనిజగా ఆకాశరాజుకు దొరుకుతుంది, ధరణీదేవి ఆకాశరాజు పెంచుతారు, ఆ పద్మావతిని పెళ్లి చేసుకుంటే పద్మావతి కారణజన్మురాలు కాబట్టి యుగాంతం వరకు లక్ష్మీ రూపంతో మంగాపురంలో ఉంటుంది, పద్మావతి మంగాపురంలో ఉంటుంది, అందరినీ అనుగ్రహిస్తుంది, నేను శ్రీమన్నారాయణుడిగా ఉంటాను, ఇటు శ్రీ భూ నీళా సమేత శ్రీనివాసుడు అవుతాను, అంటే పద్మావతి మరో పక్కన లక్ష్మి ఇద్దరు ఉంటారు, లక్ష్మీదేవి అలమేలు మంగగా పద్మావతి లక్ష్మీ కళ నా పక్కన ఎడం వైపున ఉండగా నేను కలియుగాంతం వరకు ప్రజల యొక్క సేవలు అందుకుంటాను. ఆవిడ కోరిక ఏమిటి, యుగాంతం వరకు ప్రత్యేక పూజలు అందుకోవాలి కదా, అందుకని ప్రత్యేకంగా ఆవిడికి దేవాలయం ఉంటుంది, యుగాంతం వరకు ఒక ప్రత్యేక స్థానంలో ఒంటరిగా ఆలయంలో ఉండి ప్రజలని ఐశ్వర్యంతో అనుగ్రహిస్తుంది అని వరం ఇచ్చాడు. అదిగో ఆనాటి వేదవతియే ఓ ధరణీదేవి, ఓ ఆకాశరాజ, మీకు పద్మావతిగా జన్మించింది, 3వ అవతారం ఇది, మొదట ధర్మధ్వజుని కూతురు, 2వది వేదగుండం నుంచి యజ్ఞగుండం నుంచి, ఇప్పుడు అయోనిజిగా భూగర్భం నుంచి పుట్టిన ఆవిడే, ఆవిడ లక్ష్మీదేవి యొక్క కళ, ఇప్పుడు మీరు పెళ్లి చెయ్యం అని భీష్మించుకున్నారే, ఆయన ఆశ్రమవాసి కాదు, సకల ఆశ్రమములకు నిలయమైన వాడు, ఆదినారాయణుడు, శ్రీమన్నారాయణుడు, ఆయనే శ్రీనివాసుడిగా యశోదాదేవి వకుళమాలికగా దిగొచ్చారు, ఆ వకుళమాలికని మరి కాసేపట్లో రాబోతున్నావిడ, నీ దగ్గరకు వస్తుంది, నీ అమ్మాయిని అడుగుతుంది, నువ్వు పెళ్లి చెయ్యి, ఆవిడ సామాన్యురాలు కాదు, కాదు అని అనకు, ఆవిడే యశోదాదేవి. నా మాట విననగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది, ఒక్క క్షణకాలం ఆవిడ మనస్సులో ఉన్న బాధంతా తొలగిపోయిందిట. అలాగే అంటూ ఉండగా సరిగ్గా పద్మావతి అప్పుడక్కడికి వచ్చింది, చెలికత్తెలు తీసుకొచ్చారు, వెంటనే బొగ్గ మీద ఓ పోటు పడిచి, సుందరి నీ జాతకం మంచిది, ఆహాహా మిసమిసలాడిపోతున్న నీ బుగ్గలను ముట్టుకుంటూ ఉంటే ఆడదానైనా నేనే నిలవలేకపోతున్నాను, ఆ శ్రీనివాసుడు అక్కడ ఏమైపోతున్నాడో ఏమిటో, నువ్వు అనుకున్న నల్లనయ్య నీ కుమ్మగుడవుతాడే తల్లి అని అలా చూస్తూడగా అలా కౌగిలించుకుని ప్రేమగా అసలు రూపం చూపించి మళ్ళీ మాయమైపోయాట. ఈ పద్మావతి ఉలిక్కిపడింది, ఇప్పుడు నన్ను కౌగిలించుకున్నది ఆ అడవిలో కనిపించిన నల్లనయ్య అనుకుంటాను అని మళ్ళీ చూస్తే మళ్ళీ ఎరకలసానే, ఈయన లీలలు అలాగే ఉంటాయి, క్షణం అలా కనపడి మళ్ళీ మామూలు పడైపోతాడు, మాయమైపోతట. కంగారు పడకు తల్లి, అదిగో మీ అమ్మ ఒప్పుకుంటుందిలే, బండరాయి కాదుగా ఆవిడ గుండె కరిగింది, వెన్నవలే కరుగుతుంది అని దీవించి ఈ ముత్యాలు పుచ్చుకుని, రాజా మళ్ళీ చెబుతున్నాను, నేను అలా వెళ్ళగానే ఆశ్రమవాసి ఒక ఆవిడ వస్తుంది, ఆ వచ్చిన ఆవిడ ఏం అడిగితే అది కాదనకుండా ఇవ్వండి, కాదంటే మీకు నష్టం, కళ్యాణం మాత్రం ఆగదు అనగానే రాజు తథాస్తు అన్నాడు. టక్కని ఎరకలసారి బయటకు వస్తూ ఉంటే ఆ సమయంలో లోపలికి వస్తున్న ఒకడు మాలికి కనపడింది, ఓ అవ్వ నీకు ఒక్కడే కొడుకు దొరికినట్టున్నాడు, ఆడికి పెళ్లి చేయడానికి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టున్నావు, అవుతుందిలే నువ్వు వచ్చిన పని అవుతుందిలే, నేను అందుకే వచ్చానులే అనగానే, ఎరకలసాని నాకు కొడుకున్నాడని వాడికి పెళ్లి చెయ్యాలని నేను సంకల్పించినట్టుగా నీకెలా తెలుసు అంటే, నాకు అన్నీ తెలుస్తాయి, దేవతలు పలుకుతుండారు, అలా వెళ్ళు అని ఆవిడ లోపలికి గంటి ఈయన మాయమైపోయాడు. ఆయనే వస్తే మనం కూడా సోచి చెప్పించుకుంటే ఎంత బాగుండి అనిపిస్తుంది. ఆయన సోది చెబితే ఆ సోదే, ఎంత బాగుంటుందో మనం చెబితే సోది కానీ. సరే మొత్తం మీద ఆయన అలా వెళ్ళాడు, ఈవిడ లోపలికి వచ్చింది. లోపలికి రావడంతో ధరణీదేవి ఆకాశరాజు సంభ్రమంతో లేచారు. ఆవిడ ముఖం అంత గొప్పదండి, నిరంతరం నారాయణ స్మరణ చేస్తే, పవిత్రంగా బతికితే, బ్రహ్మచర్య దీక్షతో జీవిస్తే, మనస్సులో ఇతరులకు ఇవ్వాలి కానీ పుచ్చుకోవాలనే కోరిక లేకపోతే, అటువంటి వాళ్ళ ముఖాలు చూడగానే మన అందరికీ నమస్కారం చేయాలనే కోరిక పుడుతుంది. అందుకే మన తపశ్శక్తే మనకి కీర్తి తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిలో ఏముంటుందండి, వాడికి డబ్బు ఉంటుందా, పోనీ ఇంకొక కీర్తి ఉంటుందా, ఏముండదు. ఆ వ్యక్తిని చూడగానే దండం పెడతాం. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే అసహ్యం కలుగుతుంది, ఒక్కొక్కటి చూస్తే కాళ్ళకి దండం పెట్టాలి, పూజించాలనిపిస్తుంది. దానికి గల కారణం, ఆ వ్యక్తి ఏమైనా అందగడానే, ఇప్పుడు ఆవిడ చూస్తే ఆవిడ అన్న అందగత్తా, పాతికాళ్ళ పొడుచా, పోనీ నగలు ఉన్నాయా, ఊళ్ళో గొప్ప బిల్డింగ్ ఉందా, ఓ జీప్ ఉందా, కనీసం సైకిల్ దొక్కడం వచ్చా ఆవిడకి, ఏమి రాదే, అయినా ఎందుకు దండం పెడుతున్నాం మనం అంటే, ఆ ముఖంలో ఒక పవిత్రత ఉంది, ఏదో తెలియని హరిస్మరణ ఉన్నది. ఇప్పుడు ఆయన పురాణం చెబితే మీరు దండం పెడుతున్నారు, ఏముంది ఆయన దగ్గర, మనిషి చూస్తే నల్లగా ఉంటాడు, పోనీ పోనీ జుట్టు ఏమన్నా ఉందా, కళ్ళతోడు ఏమున్నా, అయినా సరే మీరు దండం ఎందుకు పెడుతున్నారు, అది పవిత్రత, అది ఉపాసన, అది శక్తి అంటే. ఆ వ్యక్తి దగ్గర ఏదో మన్మథాకారుడు అనుకుని మీరు దండం పెట్టలేదుగా, నవమన్మథాకార రారా అని పాడరుగా. అంటే వ్యక్తి యొక్క సౌందర్యం శరీరంలో ఉండదు, వాక్కులో ఉంటుంది, సాధనలో ఉంటుంది, తపస్సులో ఉంటుంది. ఇంత పొట్టివాడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన కనబడితే అందరూ సాష్టాంగ పడిపోయేవారు. తర్వాత తెలిసింది నాకు ఎందుకు సాష్టాంగ పడుతున్నారు, ఆయన కొన్ని లక్షల మందికి పెళ్లిళ్ళు చేయించాడు, ఆ పుణ్యం వల్ల తెలియకుండానే దండం పెట్టేసేవారు ఆయనకి. ఒక్కొక్క వ్యక్తికి వారి వారు ఉపాసనా బలం వల్ల, వారు చేసే మంచి పనుల వల్ల పవిత్రత శరీరంలో ముఖంలో కనబడుతుంది. అందుకని ఆ ముఖము చూడగానే అతడెవడు ఏమిటి అని అడగకుండా వినయంగా నమస్కరిస్తాడు. ఆ వినయంగా నమస్కరించాలంటే మనలో ఆ సంస్కారం కనపడాలి. ఒక్కొక్కడు ఎన్ని కష్టాలు పడతాడో వాడికి ఎవడు దండం పెట్టడు. పొద్దునుంచి సాయంకాలం దాకా వాడు ఫేస్బుక్లో ఎన్నో పెట్టి నాకు ఎవడన్నా లైకులు కొట్టాడా అని చూసుకుంటాడట. వీడికి ఎవడు లైక్ కొడతాడు వీడి మొహానికి? అచేతాయి, మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు కీర్తి, తపశ్శక్తితో సాధించాలి, పవిత్రతతో సాధించాలి. ఇవాళ కొన్ని లక్షల మంది కోటేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్ళినా ఉపన్యాసానికి పెడుతున్నారంటే అది ఆయనకి ఆ యోగం. ఏ జన్మలోనూ ఆయన ఒక కారణజన్ముడు, ఒక గొప్ప పని చేశాడు, ఇవాళ జనం వస్తున్నారు. వశిష్ఠుడు అడితే జనం వచ్చారు, విశ్వామిత్రుడు అడితే జనం వచ్చారు, మరి అదే అగస్త్యుడి సోదరుడు సుదర్శనుడు, ఆయన పెడితే జనం ఉండేవారు కదా, ఆయన ఏకాంతంగా ఉండేవాడు. అంటే ఒక్కొక్కరిది ఏకాంత తపస్సు, ఒక్కొక్కరిది జన తపస్సు. ఇవన్నీ ఆయా వ్యక్తుల యొక్క పూర్వజన్మ సుకృతాలను బట్టి, ఉపాసనలు బట్టి ఉంటాయి. అందువల్ల జనం వస్తే గొప్పవాడు, రాకపోతే గొప్పవాడు కాదు. ఆ వ్యక్తులు ఈ జన్మలో జనాలని బాగు చేసేవాళ్ళు అయ్యారన్నమాట. ఇప్పుడు అందుకనే ఈ వకుళమాలిక ఒక తపశ్శాలిని, కేవలం జటాజూటములు ధరించిన యావిడక్కడికి రాగానే అంతటి సింహాసనాధిష్ఠితుడైన ఆకాశరాజు తన భార్య ధరణీదేవితో కలిసి లేచి నిలబడి నమస్కరించాడు, ఆసనమిచ్చాడు. అప్పుడు ఆవిడ వినయంగా అంది, రాజా ధర్మశాస్త్ర ప్రకారంగా నేను ఆశీర్వచనం ఇస్తున్నాను, కానీ మహారాజువి, విష్ణుస్వరూపుడివి, కోరిక మీదే వచ్చాను, అడగచ్చో అడగకూడదు, నాది దురాశో మంచి ఆశో తెలియటం లేదు. అనగానే ఎవరి కొర్రకిప్పుడు పెత్తనమిచట చేయవచ్చితివని అడుగగ వకుళయిట్టులని ఎనువేడకను. వెంటనే ధరణీదేవి, ఎవరి కోసం పెత్తనం చేయడానికి వచ్చావమ్మా, పర్వాలేదు చెప్పులే అంది, కొంచెం మెత్తబడిన చిత్తంతో. అనగానే అయితే చెబుతున్నా విను, విను ధరణీదేవి వెంకటేంద్రునకు నీ వరకన్య నడుగనే వచ్చి తినిటు తక్కక మీరియ తగునల్న కులగోత్రములు తెలుపు తల్లిదండ్రులను తెలుపు. ధరణీదేవి, ఈ వెంకటాద్రి అనేటటువంటి స్థలం మా నివాస స్థలం, వెంకటాచలం మీద మేముంటాం. నాకు ఒక గుడిసె తప్ప మీకు మళ్ళీ భవనం లేదు. అందులో నేనుంటూ ఉండగా నాకు ఒక కొడుకు దొరికాడు, ఆయన వెంకటేశ్వరుడు. ఆయన మీ అమ్మాయిని చూశాడు, మనస్సు పడ్డాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాళ్ళు మహాత్ములు, డబ్బున్నవాళ్ళు, రాజాధిరాజులు, నువ్వు పేదవాడివి రాయ నాయన అన్న వినిపించుకోలేదు. ఆవిడ నన్ను కూడా ప్రేమించింది, రాజుగారు రాజపత్ని మంచివాళ్ళు అడిగితే కాదనరు అన్నాడు మా అబ్బాయి. ఆ ఆశతో వచ్చాను అనగానే ఈవిడ మళ్ళీ అక్కడ తాగదుగా వెంటనే ఒప్పుకుంటే రాణిగారు ఎందుకు అవుతారు? మీ కులగోత్రాలు ఏమిటి? ఆయన తల్లిదండ్రులు ఏమిటంటే మా అబ్బాయి సామాన్యుడేం కాదు, కులము సీతాంశు కులంబు. మా వాడు చంద్రవంశంలో పుట్టాడు, సీతాంశుడు అంటే చంద్రుడు, చంద్రవంశంలో పుట్టాడు. ఇంకా గోత్రం ఇందులో ఎందుకో కానీ వశిష్ఠ గోత్రం అని రాశారు, కానీ నిజానికి మూలంలో గార్గేయస గోత్రం అని రాశారు, గర్గాచార్యుడు కుల పురోహితుడు కనుక. ఇంకా తల్లే సాక్షత్తు దేవకీ జనని, సూరసేన మహారాజు గారి కొడుకు, వసుదేవుడు తండ్రి. అనగానే ఈవిడ బుర్రకొక్కుని, వసుదేవుడు దేవకీదేవి ద్వాపరయుగంలో ఉన్నారే, వాళ్ళు ఇప్పుడు లేరే, వాళ్ళు ఎప్పుడో మా పాత బంధువులే, ముత్తాత 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 పైవాళ్లే, ఎందుకంటే అప్పటికి 10 తరాలు గడిచింది. అందుకని ఆవిడ అలా అనగానే, ఏమోనమ్మా మా అబ్బాయి అలా చెప్పాడు, వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని నేను చూడలా, ఆయనే నాకు తెలియదు, ఇక వాళ్ళ అమ్మ నాన్న నాకేం తెలుస్తుంది, మా అమ్మ దేవకి, మా నాన్న వసుదేవుడు, నేను చంద్రవంశం వాణ్ణి, యదుకుల శ్రేష్ఠుణ్ణి అని ఆయన చెప్పాడు. ఏమన్నా అడిగితే గర్గ ఆచార్యుడు అనే ఒక జ్యోతిష్కుడు మా కుల పురోహితుడు, పురోహితుడు పేరుని గోత్రంగా పెట్టుకోవడం తప్పులేదు అంటున్నాడు. అనగానే వెంటనే ఆకాశరాజు, ధరణి, ఇందాక ఎరుకలసాని అని కబుర్లు చెప్పింది కదా, ఈ వచ్చినావిడ ఏం చెబితే ఒప్పుకోమంటే మళ్ళీ ప్రశ్నలు ఏమిటంటే, మరి ఏం లేదండి, రేపు పొద్దున్న ఎప్పుడన్నా నాకు ఒప్పుకోవడం ఇష్టమే. ఈ అమ్మలక్కలు ఉంటారు, వీళ్ళు తినగా ఉండరు కదా, మీ అల్లుడు గోత్రం ఏమిటి అంటారు. మా అల్లుడికి గోత్రం లేదుట, ఊరు లేదుట, పేరు లేదుట, కులం లేదుట అంటే కొంచెం అవమానం కదండి, ఊళ్ళో వాళ్ళకి చడవాలండి అంది. నీ మొహం ఊళ్ళేలే, మనకి ఊళ్ళో వాళ్ళకి చడవడం ఏంటి, మాట్లాడుకోపుకో అన్నాడు ఆయన. ఆయన ఊళ్ళేళ్ళేవాడు, ఊళ్ళే ఏలేవాడికి ఊళ్ళో వాళ్ళకి చడవడం ఏంటి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు చడవకూడదు, జడిస్తే ఇంకా జడిపిస్తారు. మనం ధర్మంగా ఉన్నంతకాలం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. వాడేవాడో ఇలా అనుకుంటాడు, మా వాళ్ళు ఇలా వేళకోళం చేస్తారు, చేయమనండి, చేస్తే నీకేమన్నా తిండి పోతుందా, లేకపోతే నీ ప్రయాణం ఆగిపోతుందా, నీ కొంప కూలుస్తారా, కూల్చమనండి చూద్దాం, ఏమీ కూల్చలేరు, నిర్భయంగా ఉండండి అంతే. నేను అదే చెప్పాను ఎప్పుడు ఈయనకి, ఊళ్ళో ఎవరైనా మిమ్మల్ని తెప్పేవాడు మీకెంత అన్నం పెట్టాడు, ఒక్క రూపాయి ఇస్తాడా అవసరమైతే, నీ వెంట ఉంటాడా, ఎందుకు భయపడ్డాం? మనం అధర్మం చేసినప్పుడు భయపడాలి, తప్పుడు పనులు చేస్తే భయపడాలి, అలా చేయనప్పుడు ఒకళ్ళు ఏదన్నా అనుకుంటారేమో అని ఎప్పుడు భయపడకండి. ఒకళ్ళ గురించి కాదు, మనం మన కోసం, లోకశ్రేయస్సు కోసం, ధర్మాచరణ కోసం ఏదన్నా పని చేయాలి. అలాగని అధర్మాచరణ కోసం ఎప్పుడు ఏ పని చేయకండి, అధర్మం చేస్తున్నప్పుడు భయపడండి. అందువల్ల నిర్భయంగా ఒప్పుకోనగానే ఆవిడ మారు మాట్లాడకుండా, ఇదిగోనమ్మా ఈ అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను అన్నది. పద్మావతి సిగ్గుతో తల వంచుకుందిట, అప్పటిదాకా లేని సిగ్గు పెళ్ళనగానే వచ్చేస్తున్నది ఏమిటో. అంత పూర్వం 10 సార్లు కబులు చెప్పుకుంటారా, తీరా పెళ్లి పందిట్లోకి వెళ్ళగానే పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఒకటి ఉండేదిలేండి, తల వంచుకునేవారు. అంటే ఇప్పుడు అసలు అవి సిగ్గా, వాట్ ఈస్ మెంట్ బై సిగ్గు అంది ఒక అమ్మాయి. పెళ్ళిలో కొంచెం సిగ్గుపడాలి, తల వంచుకోవాలి అన్నట్టు పక్కన పురోహితుడు. ఈ తిన్నగా ఉండడానికి ఈ పురోహితుడు కూడాను కొంచెం సిగ్గుపడమ్మా, ఈ కాసేపన్నా తల వంచాలంటే వాట్ ఈజ్ మెంట్ బై సిగ్గు అంది అమ్మాయి. ఎక్కడో అమెరికాలో పెరిగి వచ్చింది, దానికి సిగ్గేంటి, అక్కడ బెత్తడి గొడ్లు కట్టుకు తిరుగుతున్నానండి ఆవిడ. పైగా ఇక్కడికి వచ్చాక బట్టలు కట్టుకోమంటే సిగ్గేస్తుంది, అసలు కూడా అది ఆ సిగ్గు. కానీ చక్కగా అదేంటో తెలియదు, కానీ పెళ్ళిళ్ళలో ఆడవాళ్ళు కొంచెం అలా సిగ్గుని పురుష్ పురుష్ అన్నట్టుగా 2-3 సార్లు పురుషుల పేరు ఉచ్చరించడానికి సిగ్గుపడి తల వంచుకునేవారు. అందులో ఒక ముచ్చటండి, ఎంత కాదనుకున్నా పెళ్లి సమయంలో భర్తను చూస్తే ఇలా చూసి ఇలా తలకే వంచుకుంటూ ఉంటే ఆ పాతకాల పెళ్ళిళ్ళ రోజులో ఎంత ముచ్చటగా ఉండేదో. అంతేగాని ఇప్పుడేమో తోసుంటాను పెళ్లిలోనే ఎంగేజ్మెంట్లో ఒక అమ్మాయి బొగ్గ పోటు పొడిచింది వాడిని, ఏ ఇలా కూర్చో మా నాన్న వచ్చాడు అని ఇలా పోటు పొడిచింది. ఇప్పుడే పొడిచిందంటే రేపు పొద్దున ఏం పొడుస్తుంది తెలియట్లేదు. ఈయన అలాగే ఉన్నారు. ఇంకా పెళ్ళికి ముందు ఈ సెల్ ఫోన్లు వీళ్ళ కబుర్లు ఏముంటాయో తెలియదు అనమాట. ఇద్దరు మాట్లాడుకున్నవాడు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటూ చెవులు పోతాయి, ఏం మాట్లాడతారో తెలియదు. పెళ్ళికి ముందే సెల్ ఫోన్లు, ఏ పెళ్ళయ్యాగా ఉంది పెడే అంటాడు ఈయన, ఆవిడ పెట్టేస్తుంది. అప్పుడు పెళ్ళయ్యాక ఏమవుతుందంటే, పెళ్ళయ్యాక ఏమన్నా అన్నం తిన్నారా, అన్నం తినక ఏం తింటాను, నోరు మూసుకో పెట్టే అంటాడు ఈయన. అంతా లోపల అదే, పెళ్ళికి ముందే కబుర్లు, కానీ ఇక అయిన తర్వాత కాన్ని కబుర్లు ముందే అయిపోయి ఆ తర్వాత మాట వరుసకు కూడా మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూర్చునే చోట్లు పోయాయి క్రమక్రమంగా అనమాట. ఏదో మీలాంటి పెద్దవాళ్ళు కాబట్టి కూర్చుంటున్నారు, మహానుభావులు ఐకమత్యంతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడెక్కడ కాస్త నిర్మల వెంకటరాజులాగా ధర్మపత్నులతో కూర్చునేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒకవేళ భార్యాభర్తలు వచ్చినా భార్య లోపల మొగుడు బయట, అంతేగాని పక్కన కూర్చునే అవకాశం లేకుండా అయిపోతుంది. అందువల్ల ఏమిటంటే ధర్మ ప్రకారంగా కొన్ని ముచ్చట్లు ఇలా చెప్పానని ఏమనుకోవద్దు, ఇవి కూడా ధర్మసూక్ష్మం కోసం చెబుతున్నాను, ఏదో నవ్వించడానికి చెప్పట్లా మిమ్మల్ని. పెళ్ళికి ముందుట కొంచెం తల ఉంచుకుంటే, కొంచెం సిగ్గుతో ఉంటే ఆ కాపురం ముచ్చటగా ఉంటుందని, ఇప్పుడు ఈవిడు వంచుకుంటే శాశ్వతంగా మొగుడు తలంచుకుంటాడని చెప్పారు. అంటే భర్త భార్య దగ్గర తలంచుకునే స్థితి మనమే ఇవ్వాలన్నమాట. ఆ విధంగా పద్మావతి కొంచెం సిగ్గుపడింది, ఎక్కడ లేని సిగ్గు. ఇక పెళ్ళికి ముహూర్తం పెట్టాలి, లగ్నంతో పాటుగా పత్రిక రాయించాలి, ఈ కార్యక్రమాలన్నీ మేము తొందరలో నడిపిస్తాం, అమ్మా ధరణీదేవి నిశ్చింతగా వెళ్ళు, ఈవిడ నీ కోడలే అని చెప్పగా ఆకాశరాజు గారును ధరణీదేవి ఇద్దరూ చెప్పిన పలుకులు విని ఒకళ్ళు మాలిక సంతోషించి కొండెక్కేసింది. అమ్మయ్య అనుకున్నది, శకునం బాగుంది అనుకుంది. తదనంతరం ఇప్పుడు ఆకాశరాజు ధరణీదేవి కూర్చున్నారు, పద్మావతిని కూర్చోబెట్టారు, కళ్యాణానికి అంగీకారం అయ్యింది, వరుడు దొరికాడు. ఇప్పుడు కావలసిందల్లా లగ్న పత్రిక రాసేవాడు, లగ్నం పెట్టేవాడు పురోహితుడు. వెంటనే బ్రహ్మదేవుణ్ణి తలుచుకున్నారు వాళ్ళు, బ్రహ్మగారు తమ గురువు గనక. అప్పుడు బ్రహ్మ వచ్చి, ఈ లగ్న పత్రికలవి రాసే బాధ్యత నాది కాదు, ఇదంతా అవధూత వ్యాసుని పుత్రుడు సుఖయోగీంద్రునిది, సుకుణ్ణి పిలవండి అన్నాడు ఆయన. వెంటనే ఆయన ఒక్కసారి సుఖయోగీంద్రుడి భక్తితో తలుచుకున్నట్ట. ఆ క్షణమే ఆకాశంలోంచి ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి ఒక మెరుపు దిగి దిగింది అన్నట్లుగా, ఆకాశం నుంచి ధగధగలాడుతున్న మళ్ళీ మామూలు ఆకుపచ్చ కాదు, చక్కని ఆకుపచ్చతో చిలక ఆకుపచ్చ వర్ణంతో ఒక మహాపురుషుడు దిగాడు. ఆపాదమస్తకం పచ్చగా ఉన్నాడు ఆయన, ముక్కు మాత్రం చిలక ముక్కుతో ఉన్నది. అవధూత ఆయన, వ్యాసుని పుత్రుడు ఆయన, శంకర భక్తుడు ఆయన, పరమజ్ఞాని ఆయన. ఆయనంటూ లేకపోతే ఈ చరాచర జగత్తులో భాగవతం లేదు, అసలు ఆ ధర్మమే లేదు. అటువంటి మహానుభావుడు, ఏ కోరిక లేనివాడు, తీవ్ర వైరాగ్య సంపన్నుడు సుకుడంటే. ఒకనొకప్పుడు వేదవ్యాస మహర్షి ఈ సుకుణ్ణి కన్నాక సుఖయోగేంద్రుడు తండ్రిని ప్రపంచాన్ని అన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిపోతుంటే ఆ కొడుకు లేకపోతే ఉండలేక, కుమారా కుమారా వెళ్ళకు వెళ్ళకని వెంటబడ్డాడు. పాపం వ్యాసుడికి కూడా విరహం వచ్చేసిందిట, పుత్ర వ్యామోహం వల్ల వెంటబడ్డాడు. యం ప్రవ్రజాంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిం మానతోస్మి. అన్ని సంస్కారాలు విడిచిపెట్టి, భవబంధాలు విడిచిపెట్టి నేను తపస్సు చేసుకుని మోక్షం పొందుతానని హిమాలయ పర్వతాలకి నడిచి వెళ్ళిపోతుంటే సుఖయోగేంద్రుడు, వెనకే వ్యాసుడు కుమార పుత్ర 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 వెళ్ళకంటూ వెంటబడ్డాడు. అప్పుడు ఆయన పుత్ర 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 అంటుంటే ఈ శబ్దం కొండగుహలన్నింటిలోకి వెళ్ళి అందులో నుంచి మారుమోగి వెళ్ళి బయటకు వచ్చిందట. మా మారుమోత బయటకు వస్తూ ఉంటే అది ఎలా ఉంది, ఎంతవరకు ఒక్కడే సుకుడు, ఇప్పుడు అలా కాదు, ఈ చెట్టుగా పుట్టగా కొండగుహగా నదిగా మారిపోయాడు, ఇన్ని ప్రాణులుగా మారిపోయి ఇన్ని ప్రాణుల రూపంలో నాకు సమాధానం ఇస్తున్నాడా అన్నట్టుగా ఉందిట. అంటే సర్వాంతర్యం అయిపోయాడు. ఆ శబ్దాలు మారుమోగుతూ ఉంటే కొండగుహల్లో నుంచి చెట్లలో నుంచి, అది ఆ మారుమోత సర్వములో నిండి వ్యాపించి కుమారుడు సమాధానం ఇస్తున్నట్టుగా ఉందిట. అంతటి మహాత్ముడు. అక్కడ ఆకాశగంగ మందాకిని ఉన్నది, ఆ మందాకిని జలంలో అప్సరసలు కొంతమంది, ఈ రంభ నళిని హేమ మొదలైన వాళ్ళంతా అక్కడికి ఎవరూ రారు గనక నిశ్చింతగా బట్టలన్నీ తీసి పక్కన పెట్టి వ్యవస్థలై జలక్రీడలు ఆడుతున్నారు. అక్కడ మందాకిరిలో ఆడవాళ్ళంతా అప్సరసలంతా జలక్రీడలు ఆడుతున్న సమయంలో నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడు సుకుడు. సుకుడు ఎటువంటి వాడు, ఓ పాతికేళ్ళ కుర్రాడు, యువకుడు, అందగాడు, బట్టలు కూడా లేవు. దిగంబరంగా సుకుడు తపస్సుకి వెళ్ళిపోతూ ఉంటే ఆయనను చూచారు ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు, హాయిగా నీళ్లు జల్లుకుంటూ జలక్రీడలు ఆడుతున్నారు. అటువంటి అప్సరసలు ఆయన్ను చూచి నమస్కరించారు, దాని సిగ్గుపడలేదు, బట్టలు కట్టుకోలేదు. ఇంతలో వెనకే కాసేపటికి పుత్ర పుత్ర అంటూ ముసలాయన, రిటైర్ అయిపోయిన ఆయన, నెలకి టంచనిగా పింఛను పుచ్చుకుంటున్న వయస్సులో ఉన్న ఆయన, నల్లనివాడు, గడ్డాలు మీసాలు నెరిసిపోయినవాడు వ్యాసుడు పరమ పౌరాణికుడు అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడగానే ఆడవాళ్ళంతా అమ్మో సిగ్గు సిగ్గు అని ఒడ్డుకొచ్చేసి వాళ్ళు కూడా ఆయన చూసి పురుష్ పురుష్ అనుకుంటూ బట్టలు కట్టేశారు. అంత బాధలో కూడా, అంటే కొడుకు మాయమైపోయాడు, దూరం అయిపోయాడు, నాకు దక్కకుండా పోతున్నాడనే పుత్ర వ్యామోహంతో బాధతో శోకంతో ఉన్నటువంటి వ్యాసుడు టక్కున ఆగిపోయి, ఓ అప్సరసల్లారా మీరు నన్ను అవమానించారు కదా అన్నాడు. మేము నిన్ను అవమానించడం ఏంటయ్యా, మా బట్టలు మేము కట్టుకుంటే నీకేం అవమానం అన్నారు వాళ్ళు. అవమానం కాకేమిటి, పడుచువాడైన నా కొడుకు మీ ముందు నుంచి వెడుతుంటే అతన్ని చూచి సిగ్గుపడి బట్టలు కట్టుకోలేదు మీరు, కానీ ముసలాన్ని నేను వస్తే నన్ను చూచి సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారు. అంటే నా కొడుకు వల్ల మీకు ప్రమాదం లేదని, నన్ను చూస్తే మీకు ప్రమాదం వస్తుందని భావించారు. అంటే నేను కాముకుణ్ణి, వాడు నిష్కాముడా అనగా, అప్పుడు వాళ్ళు అందులో దోషమేముంది, నిజమే నువ్వు చెప్పావు, నీ కుమారుడు అవధూత, ఆయనకి ప్రపంచంలో స్త్రీ లేదు, పురుషుడు లేదు, చీమ మొదలుకొని బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ప్రాణి భగవంతుడి కింద కనపడతాడు, ఆయనలో కామం లేదు, అందుకే ఆయన్ని చూచి మేము సిగ్గుపడలేదు, కానీ నీలో ఇంకా కామం ఉంది, అందుకే కొడుకు అని ఏడుస్తున్నావు. నీకు డబ్బు పెచ్చ ఉంది, నీకు ఇంకా కాస్త కొడుకు పెచ్చ ఉంది, నీకు అంతో ఎంతో ఉంది, నువ్వు ఎంత జ్ఞానివైనా. నిజంగా వ్యాసుడు మహాత్ముడు, అందులో సందేహం లేదు, కానీ కొద్ది పుత్ర వ్యామోహం వల్ల ఆయనకి తెలియకుండానే ధన వ్యామోహం వచ్చింది. నేను చెబుతున్నది నిజమో కాదో నా దగ్గర దేవీ భాగవతం ఉంది చూడండి. కుమారా సుఖ, నువ్వు పెళ్లి చేసుకో, నీకు కావలసిన డబ్బు జనకుణ్ణి అడిగి పట్టుకొస్తానన్నాడు ఆయన. తెలిసిన జనకుణ్ణి అడిగి డబ్బు యాచించి తెస్తాను, ఆ డబ్బుతో నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు కోడలు సుఖంగా బతికితే చూడాలని ఉందన్నాడు ఆయన. అంటే వ్యాసుడికి తెలియకుండానే పుత్ర ప్రేమ వల్ల ధన వ్యామోహం వచ్చింది, తన కోసం అయితే ఉండదు కానీ. కాబట్టి నీలో ధనకామం, పుత్రకామం, స్త్రీకామం లాంటివి ఇంకా పూర్తిగా పోలా, ఇంత జ్ఞానివైన ఆయనలో లేవు. అందుకే ఏ కామం లేని వాడిని చూస్తే మేము బట్టలు కట్టుకోలేదు, కాముకుడివైన నిన్ను చూడడం వల్ల సిగ్గుపడి బట్టలు కట్టాం అనగానే ఇప్పుడు వ్యాసుడు దుఃఖం సంతోషం రెండూ పొందాడు. దుఃఖం ఎందుకని, నా కొడుకంతటి జ్ఞానం వైరాగ్యం నాకు లేవని దుఃఖం కలిగింది. ఆహా, అప్సరసల చేత కూడా పొగడతలందుకున్న వైరాగ్య సంపన్నుడు నా కుమారుడు, నా కుమారుడు నన్ను మించిన వాడని ఆనందం కలిగింది అనమాట. కొడుకు తనను మించిపోతే ఏ తండ్రికైనా ఆనందమే కదా, ఎప్పుడు తనకంటే కొడుకు గొప్పవాడవ్వాలని తండ్రి అనుకుంటాడు. అందుకని పుత్రుడు అంత గొప్పవాడనే సంతోషం కలిగింది, నేనంతవాడిని కాలేకపోయానని దుఃఖం కలిగింది, అంతటి పుత్రుడు దూరం అయ్యాడని దుఃఖం కలిగింది, వైరాగ్య సంపన్నుడైన కొడుకు వెళ్ళిపోయాడనే దుఃఖం కలిగింది. అటువంటి సుఖుడు ఇప్పుడు పెళ్ళి చేయించడానికి, పౌరోహిత్యం వహించడానికి, లగ్నం పెట్టడానికి వచ్చాడు. తదనంతర విశేషాలు వెళ్ళి మధ్యాహ్నం మనం చెప్పుకుందాం. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. మధ్యాహ్నం పూట మూడొంతులు పద్మావతి కళ్యాణం ఉంటుంది కనుక అందరూ కూడా శ్రద్ధగా వేయించేసి కళ్యాణం చూసి పెళ్లి భోజనం రేపు పెడతాం. ఎందుకంటే లగ్నం రాత్రి కదా, భోజనాలు రేపు, పెళ్లి భోజనం రేపు చేద్దరు. కానీ ఇంక ఉన్నది ఒకటిన్నర పూటల కార్యక్రమం. ఈ ఒకటిన్నర పూట కార్యక్రమం కూడా సక్రమంగా ఆ స్వామి అనుగ్రహంతో జరగాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.